కేశములను ఆకర్షించి అంటే గట్టిగా పట్టుకుని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని అన్నాడు. అనగానే వాడు ధూమ్రలోచనుడు 60,000 మంది సైనికుల్ని వెంట పెట్టుకున్నట్టు వాడి దగ్గర 60,000 మంది మంచి బలశాలులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళని వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. వాడు పెద్ద పెద్ద పొగల్లాంటి కళ్ళు కలిగిన వాడు, ధూమ్రము వంటి కళ్ళు కలిగిన వాడు. వాడు కళ్ళు చూస్తే బూడిద రంగులో ఉంటాయట, వాడు ఒక అడవిలో ఉంటాయట. అటువంటి వాడు సోలంబుచ్చుకు బయలుదేరాడు. అప్పుడు అమ్మవారు చమత్కారం చేసింది. వాడు చూడగానే మూడవ కన్ను తెరిచింది. అప్పుడు అమ్మవారి మూడవ కన్నులోంచి నల్లగా మారిపోయిన పార్వతి కాళీ రూపంలో పుట్టుకొచ్చింది. 4 చేతులతో భయంకరమైన వేళ్లాడుతున్న 4 ఎర్రని 4 అది కూడా. అమ్మవారి రూపం చూస్తే నల్లగా ఉంది, జుట్టు చూస్తే ఏతాకుల్లా భయంకరంగా ఉంది, 4 మాత్రం బయటికి వేళ్లాడి తీసుకుంటూ వచ్చింది. ఆ 4 ఎర్రగా ఉందట, రక్తవర్ణంలో ఉందిట, 4 చేతులు ఉన్నాయి, పెద్ద కత్తి సోలము డాలు పుచ్చుకుని బయటకు వచ్చింది ఆవిడ. ఈ వికారంగా భయంకరంగా ఉన్న కాళికాదేవిని 3వ కన్ను నుంచి సృష్టించింది ఆవిడ. దేవీ భాగవతంలో ప్రత్యేకంగా బాగా వివరించారు దాని. ఇంకా 3వ కన్నులోంచి కాళిక వచ్చింది. ఈ కాళిక బయటికి రాగానే అమ్మవారు అన్నది, నేను చక్కగా సింహం మీద కూర్చుని తేను తాగుతూ ఉంటాను. ఈ భక్తులు గైకో నా విహారాతి గౌరీదేవిని పాడుతూ ఉంటే ఆ పాటలు స్వీకరిస్తాను. యుద్ధం నువ్వు చేసుకో, వీడిని చంపడానికి నేను రావాలా అదిట అనగానే కాళికాదేవి ధూమ్రలో చెడుతూ ఘోరయుద్ధం చేసింది. అందగత్తికి నువ్వెక్కడ దొరికావే పరిచారికగా, ఆవిడ చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, నేను చూస్తూ ఉంటే అంత భయంకరంగా ఉంది, ఏడాది క్రితం తిన్న గొడ్డు మాంసం అంతా నోట్లోంచి బయటకు వస్తుంది అన్నట్టు వాడు. అంటే అంత భయంకరమైన రూపంతో ప్రత్యక్షమైంది కావాలని. అమ్మవారు ఎంత సౌమ్యంగా ఉంటుందో శత్రువుల్ని చంపేటప్పుడు అంత భీకర రూపంతో వస్తుంది ఆవిడ, వికార రూపంతో వస్తుంది. అలా వచ్చి ఘోర యుద్ధం చేసి ఒక్క దెబ్బకి వాడు తలకాయ పట్టుకుని పటక్క నరికిందిట, చేత్తో ఆ తలకాయలా పట్టుకుంది. అప్పటి నుంచి అమ్మవారి చేతిలో శిరస్సు కూడా, రాక్షసుడి యొక్క శిరస్సు కూడా ఉండడం మొదలెట్టింది. పుట్టినప్పుడు కత్తి డాలు సోలము ఉన్నాయి, ఇప్పుడు 4వ చేతిలో ఈ రాక్షసుడి యొక్క దైత్యుని యొక్క ధూమ్రలోచనుడి యొక్క శిరస్సు కూడా పట్టుకున్నది. అలా పట్టుకున్నాక శహభాష్కాళి, ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు 2 వీరులు, వాళ్ళతో నువ్వు నేను 2 కలిసి యుద్ధం చేద్దాం, వాళ్ళని కూడా పటాపటా నరుకుదాం అందాక నా పక్కన నిలబడిందిట. ఈ రక్తం కారుతున్న ధూమ్రలోచనుడి శిరస్సుతో కాళికాదేవి పక్కన నిలబడింది. చావగా మిగిలిన రాక్షస వీరులు ఉంటారుగా, హతశేషులు వాళ్ళు, హతులు కాగా మిగిలిన వాళ్ళు అనమాట, చావగా మిగిలిన వాళ్ళు, దాన్ని సంస్కృతంలో హతశేషులు అంటాం. వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి, శుంభ మహారాజా అదేం యుద్ధమో, ఒక పెద్ద నల్లని స్త్రీని సృష్టించింది అందగత్తే, ఆవిడ బయటకు వచ్చింది, కత్తి దెబ్బ ఒక్కే దెబ్బ, ఒక దెబ్బకి మన వాడి తలకాయ నరికేసింది. మన వాళ్ళు దున్నపోతులు భరించేటప్పుడు కూడా 2-3 దెబ్బలు కొడితే కానీ దున్నపోతు తలకాయ తెగట్ల. అమ్మ బాబా, మన వాడు ధూమ్రలోచనుడి తలకాయ ఏకంగా గుంటూరు అంత ఉంటుందా, అంత తలకాయని ఒక్క దెబ్బకి నరికేసింది ఆవిడ. గోంగూర కాడలోంచి ఆకులాగినంత తేలికగా వాడి తలకాయ మొండ నుంచి తెంపి అవతల పారేసింది. ఆ తలకాయని చేత్తో కూడా పట్టుకుంది. ఆ కాళికను చూస్తే వణికిపోతున్నాం. కాళికాదేవి నాలిక చాపి మాలాంటి వాళ్ళని 100 మందిని ఇలా లాగేసింది లోపలికి. కాళికాదేవి ఈ రాక్షసుల్లో కొంతమందిని ఏం చేసింది, అలా నాలిక బయటికి చాపింది. ఆ నాలిక ఒక తాడు కింద వెళ్ళి 100 మందిని చుట్టగానే ఆ 100 మందిని 4 లోపలికి లాక్కుని అందుట. ఇంకా పులిహారలో వేరుశనగ గుడి నవ్వడానికి కూడా మనకి 5 నిమిషాలు పడుతుంది. ఈవిడ ఒక్క దెబ్బకి మొత్తం గుటుక్కుని వింగేసింది ఆవిడ. ఇక మళ్ళీ మన ఆవులు ఉంటాయి చూసారా, భలే ఆత్రం అరటిపొడి పెట్టుకెళ్ళేమా అని ముందుకు వచ్చేస్తాయి, అరటిపొడి పెట్టగానే గుటుక్కుని మింగేస్తుంది. ఇక్కడ పెట్టుకుంటుందండి ఈ కంఠం దగ్గర, అది ఒకేసారి మీకు ఇక్కడ పెట్టుకుని విశ్రాంతిగా మళ్ళీ ఏం చేస్తాయి, నోట్లోకి తెచ్చుకుని అని నెమరేస్తాయి. దానికి నెమరు వేయుట అంటారు. మనం కూడా పురాణం విన్నాక అలా నెమరేసుకోవాలి. ఇప్పుడు వినేటప్పుడు వేగంగా వింటారు కదా, వినేటప్పుడు పశువులు ఎలా అయితే గుటుక్కుని మింగి గొంతుకులో పెట్టుకుంటాయో విన్నదంతా మీరు ఏం చేస్తారనమాట, ఇక్కడ ఎక్కడో పెట్టుకోండి, జాగ్రత్తగా దాచుకోండి, ఇంటికి వెళ్ళాక నెమరేసుకోండి, నిద్రపోయేటప్పుడు సీరియల్స్ చూడకుండా ఉంటే నెమరేసుకోవచ్చు. ఇప్పుడు నెమరేసుకునేందుకు పరికరాలు కూడా వచ్చాయి, చక్కగా ఫోన్లో రికార్డు చేసి పెట్టుకోండి, లేదా లింకులు ఇస్తున్నారుగా, ఇవి అసలేం లింకులు అంటే, ఇది కుమార్ లింకులు మనకెందుకు కాబట్టి, ఇవి మళ్ళీ మళ్ళీ వింటే ఈ నెమరేసుకుంటే ఈ కథ అంతా గుర్తుంటుంది, అప్పుడు మనం జీర్ణించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మవారు అలా లాగి ఎంతోమందిని చంపితే కొంతమందిని భయపడిపోయి ఆవిడ నాలుక చాస్తున్న ప్రదేశంలో ఉండకుండా దూరంగా వెళ్ళిపోయి మన వాడు చావగానే, ఎవరు ధూమ్రలో చెంద చావగానే, మీకు కబురు చేరేయడం కోసం పరిగెత్తుకు వచ్చాము, ఎటొచ్చెటు పోయినా కబురు మోయడానికి 4 ఉండాలి కదా అని మాలో కొంతమంది తెలివితేటలతో బాగా దూరంగా ఉన్నాం అనగానే తెల్లబోయి, ఓహో ఇదా మీ పరాక్రమం, దౌర్భాగ్యులు కబురు మోసుకొచ్చారట కాకరకాయని అని వాళ్ళని మందలించి ఇప్పుడు చెండ ముండాసులకేసి తిరిగాడు. ఓ చెండ ముండ వెళ్ళండి, చీల్చి చెండాడండి, ఆ చెండికిని సంహరించండి అన్నట. వీళ్ళిద్దరూ చెరు అక్షౌహిణి సైన్యంతో బయలుదేరారు. వీళ్ళిద్దరూ కవలపల్లలని చెప్పుకున్నాం కదా, భయంకరాకారులు వీళ్ళిద్దరూ. వీళ్ళు సైనికులతో బయలుదేరారు. వాళ్ళిద్దరూ వస్తూ ఉంటే కాళికాదేవిని, సిద్ధంగా ఉండు, నువ్వు ఒకడిని నేను ఒకడిని లంకించుకుందామందట అమ్మవారు. ఓ ఘోర యుద్ధం జరిగింది. చండు ముండు ఇద్దరూ కూడా ఎప్పుడు ధనుస్సు ఎక్కువ పెడుతున్నారో తెలియకుండా బాణాలు వేశారు. అంత వేగంగా వేసేవారట. ధనుస్సుకి అల్లెతాటికి బాణం ఎక్కువ పెట్టి టక్కన విడిచిపెట్టేలోపు ఇంకో బాణం ఎక్కువ పెట్టేవారు. చక్క 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 బాణమును గుప్పుతూ ఉంటే అసలు బాణము ఈ అల్లెతాడు కనపడ్డల్లా, వర్షంలో బాణాలు వెళ్ళిపోతున్నాయి. ఈ బాణములన్నీ కాళికాదేవి అలా నోరు తెరవడం, ఓ 100 బాణాలు అన్న వెలియటం. బాణములు ఆవిడకి ఎలా ఉన్నాయో తెలుసా, ఐస్ క్రీమ్, ఐస్ ఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ కాదు, ఐస్ ఫ్రూట్స్ అలా మింగిపారేసింది. కాబట్టి టక 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 మింగేసింది ఆ తల్లి. చక్రములు విసిరారు వాళ్ళు, ఎంతంత ఇనప చక్రాలు, ఆ ఇనప చక్రాలు నవిలింది ఆ తల్లి. గద విసిరాడు వాడు, గదని చేత్తో పట్టుకుని ఇలా పటక్కన విరిచి నవిలి తినేసింది. జంతికని కూడా మనం అలా గొంతుకి లోపలికి గంటలేం. కొంతమంది జంతికలు చేస్తారు ఎంత గట్టిగా ఉంటాయో, దిక్మాల నువ్వులేసి అలాంటి జంతికలు నవ్వడానికే మనకి ఎంత సమయం పడుతుంది చెప్పండి. పటాపట నవిలి 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 ఎప్పటికో మింగుతాం. ఆ తల్లి ఇంత ఇనపగద పటక్కను విరిచి గుటుక్కుని మింగిందిట. ఏం వర్ణించారండి వేదవ్యాసులు గారు, ఆయన చూశారు, ఆయన దగ్గరుండి వర్ణించారు. గదలు, సోలాలు, ఖడ్గాలు, డాలులు, ఇంతంత ఇనప గడియలు ఇవన్నీ ఆ తల్లి మీద విసురుతూ ఉంటే కాళికాదేవి వాటన్నిటి చేత్తో పట్టుకోవడం, అప్పడం నవ్వినట్టు వెలేసింది. కరకరల వాడి అప్పడముల వలన వెళ్ళింది. మళ్ళీ కరకర అని ఎందుకంటున్నానంటే మెత్తన అప్పడాలు నవలబడవు, నారికి మీద పడితే అది ఒక ఏతన, అందుకని ఆవిడ కరకరలాడించింది. వీళ్ళు తెల్లబోయారట. అప్పుడు అమ్మవారు ఘోర యుద్ధం చేసి అందులో ముండు అనేవాడు జుట్టు పుచ్చుకుంది. ఈ ఇద్దరిని చంపడంలో చండుణ్ణి ముండుణ్ణి అమ్మవారు కాళికా రూపంలోనూ తన రూపంలో అంటే మహాసరస్వతి రూపంలో ఇద్దరిని చెరొకళ్ళిని చంపేశారట. రెండు రూపాలతో ఉన్నారుగా, ఒకటి కాళికా రూపం, ఒకటి జగదంబా రూపం. కాళికా రూపంలో ఒకణ్ణి, జగదంబా రూపంలో మరొకణ్ణి నరికి పారేశారు. అప్పుడు కాళికాదేవిని దగ్గరికి పిలిచి అమ్మవారు అన్నది, నువ్వే నేను, నేనే నువ్వు, నీకు ఒక వరం ఇస్తున్నాను. చండముండవు హతవు యస్మాత్ తస్మాత్తే నామకాళికే చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే. ఈరోజు నుంచి ఓ కాళిక ఈ భూమండలంలో నీకు కొత్త పేరు వస్తుంది. చండ ముండాసురుడను చంపటం వల్ల చండుడిలో ఉన్న చం, ఈ ముండాసురుడిలో ఉన్న ముండా కలిసి చాముండ అనే పేరు నీకు ఇస్తున్నాను. ఈరోజు నుంచి నువ్వు భూలోకంలో చాముండగా ప్రసిద్ధికి కొదువుగాక, నీవు కొలువయ్యున్న కొండ చాముండా పర్వతముగా ప్రసిద్ధికెక్కుగాక. ఈరోజు నుంచి నిన్ను చండిక, చండముండాసుర నిషూధిని, చాముండ ఈ నామములతో స్తుతిస్తారు. శరన్నవరాత్రులలో చాముండా రూపంతో నిన్ను భక్తితో స్తోత్రం చేసే వాళ్ళకి నీవు కష్టాలన్నీ తొలగించి సకల సుఖాలన్నీ ప్రసాదించు, మనస్సులలో ఉన్న ఆసురీభావాలు తొలగించు అని అమ్మవారు వరమిచ్చింది. అప్పటి నుంచి చాముండ అని కాళికాదేవికి పేరు వచ్చిందనమాట. చాముండేతి చ విఖ్యాత, చాముండ అనే పేరుతో ఆవిడ ప్రసిద్ధికెక్కింది. ఒక్కొక్క పేరు రావడం వెనక అతను ఒక్కొక్క గుణం ఉన్నది. మనుషులు తాము చేసేటటువంటి పనుల వల్ల పేరు పొందరు, కానీ అమ్మవారు అలా కాదు, ఆవిడకు వచ్చిన పేర్లన్నీ చేసిన పని వల్లే. ఇప్పుడు భూలోకంలో ఒక ఆవిడకి లక్ష్మి అని పేరెట్టాం, డబ్బు ఉందని పెట్టారా చిన్నప్పుడు, పేరు అలా పెట్టారు. ఒక ఆవిడకి శ్రీదేవి అని పేరెట్టారు. సమస్త లోకాలకి సేవ చెయ్యగలిగేంత మంగళస్వరూపం ఉంటే శ్రీదేవి అని పేరెట్టాలి, అది లేకపోతే ఏం పెడతాం. కాబట్టి మానవుడికి పేరుకి దానికి ఏమీ సంబంధం ఉండదు, కానీ అమ్మలా కాదట. ఆవిడకు వచ్చిన పేర్లన్నీ ఆవిడ ప్రకటించిన మహిమల వల్ల, దుష్ట శిక్షణ చెయ్యటం వల్ల, శిష్యుల్ని రక్షించటం వల్ల, సద్గుణముల వల్ల వచ్చాయి. కేవలము గుణముల వల్ల అమ్మకి ఆయా నామములు వచ్చాయి. అన్ని గుణముల వల్ల వచ్చినవి. నిర్గుణ పరబ్రహ్మ అయిన తల్లి గుణములు ధరించి గుణముల ద్వారా నామములను పొందినది. అన్ని రకములుగా తాను చేసిన పనుల ద్వారా సమస్త లోకములలో కీర్తిని పొందింది, పేర్లు పొందిందిట. ఆవిడ నిజంగా మహాపండితురాలట, విజ్ఞాత విఖ్యాత స్వరూపిణియట, అటువంటి తల్లి ఆవిడ. ఇప్పుడు ఆ తల్లికి ఈ విధంగా మొత్తం మీద చాముండ అని ఒక పేరు వచ్చింది. ఆ తర్వాత ఇది విన్నాడు శుంభుడు, వాడు ఆశ్చర్యపోయాడు. మూడు లోకాలను జయించిన మహానుభావుడు చండు అంటే, ఇంకా వాడు సోదరుడు ముండు అంతకంటే గొప్పవాడు. ఈ చండముండులు అనేటటువంటి ఇద్దరు ఎంతటి వీరులు, ఎంత పరాక్రమవంతులు, కేవలం ఒక స్త్రీ చేతిలో మరణించారు. చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. కాబట్టి ఎవరో సామాన్య స్త్రీ కానోపదుసుమ, ఏదో ఎక్కడో తేడా ఉన్నది. ఈమెను బహుశా దేవతలంతా కావాలని కుట్ర పన్ని సృష్టించి ఉంటారు. సంగతి ఏమిటో చూడండి, వెళ్ళి రండి అని ఈసారి రక్తబీజుడిని పంపాడు. రక్తబీజుడు అనేవాడు మహిషాసురుడు సోదరుడని మనం ముందే చెప్పుకున్నాగా. కోటి వీర్యాణి పంచాశత అసురాణాం కులాని వై శతం కులాని ధౌమ్రాణాం నిర్గచ్చంతు మమాజ్ఞయ. ఒక కోటి మహావీరుల్ని వెంట పెట్టుకుని కాలకేయులు మౌర్యులు అంటారు వాళ్ళని. కాలకేయులు మౌర్యులు అని పేరు కలిగిన రెండు రకాల జాతుల వాళ్ళు, రాక్షసులు కూడా ఉన్నారట. ఈ భయంకర రాక్షస జాతిని వెంట పెట్టుకుని రక్తబీజుడు యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు అమ్మవారు ఈ వస్తున్న రక్తబీజుడిని చూచింది. వెంటనే తన శరీరము నుంచి శివుణ్ణి సృష్టించింది. పరమేశ్వర బయటికి రా అన్నది. ఎక్కడో కైలాసంలో ఉండవలసిన శివుడు అమ్మవారి శరీరం నుంచి బయటకు వచ్చాడు. పరమేశ్వరుడు చెమ్మకు వినయంగా నమస్కరించి, జగదంబ ఏమిటి నన్ను పిలిచావంటే, ఈ మూర్ఖుడు శుంభుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని రాక్షసులను యుద్ధానికి పంపుతున్నాడు, వచ్చిన వాళ్ళతో యుద్ధం చేయడం చంపడం, ఇది నాకు కొంచెం బాధ అనిపిస్తున్నది. వీళ్ళంతా నా సృష్టి, వీళ్ళకు ఒక అవకాశం ఇద్దాం, నువ్వు వెంటనే నా దూతగా వెళ్ళు, శుంభని శుంభుల దగ్గరికి వెళ్ళు. ఒరే శుంభ నిశుంభ, అనవసరంగా నాతో యుద్ధం చెయ్యొద్దురా అని నేను చెప్పానని చెప్పు. యుద్ధం చేయటం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చావడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఇంత పరాక్రమం కలిగి ఇన్ని వరాలు పొంది ఎందుకు యుద్ధరంగంలో చావడం, దుష్టపు పనులు చేయటం ఎందుకు? కాబట్టి యుద్ధం మాని హాయిగా పాతాళానికి పొమ్మను, ఒకవేళ యుద్ధానికి వస్తే పశువును నరికినట్టు నరుగుతానని చెప్పు. ఈ మాట వాడు విన్నాడా బాగుపడతాడు. ఎంత దుర్మార్గుడికైనా ఒక అవకాశం ఇవ్వాలి, సంధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల నా దూతగా వెళ్ళి వాడికి నచ్చ చెప్పు అని శివుణ్ణి దూతగా పంపింది. అప్పటి నుంచి అమ్మవారికి శివదూతి అని పేరు వచ్చింది. శివదూతీతి విఖ్యాత, శివుడంతటి వాణ్ణి దూతగా పంపడం వల్ల అమ్మకి శివదూతి. మీరు కూడా శివదూతి శివారాధ్య అని రోజు లలితా సహస్రనామములు చదవటంలో ఈశ్వరుణ్ణే దూతగా పంపించగలిగింది అమ్మ, అందుకే అప్పటి నుంచి శివదూతి అని పేరు వచ్చింది. ఈశ్వరుడు వెంటనే ఈ రక్తబీజుడు అమ్మవారితో యుద్ధానికి రాగా తానిక్కడ అదృశ్యమై శుంభుడున్న సభలోకి వెళ్ళాడు. శుంభుడు టీవీగా సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన యువరాజు నిశుంభుడు ఉన్నాడు, వాడి దగ్గర ఇంకా కొంతమంది సైనికులు మంత్రులు ఉన్నారు. ఆ సమయంలో శివుడు లోపలికి వచ్చాట. పోయే కాలం కాకపోతే శివుడు అంతటి వాడు వస్తే లేచి నిలబడకుండా ఎవడవు నువ్వు అన్నాడు వాడు. బ్రహ్మ ఎలా ఉంటాడో, శివుడు ఎలా ఉంటాడో, విష్ణువు ఎలా ఉంటాడో వాడికి తెలుసు. అన్నిటికీ మించి శుక్రాచార్యుడు చెప్పాడు, మన రాక్షసులందరూ శివుణ్ణి ఆరాధించండి, ఆయన అనుగ్రహంతో మనం బాగుపడతామని చెప్పాట. అయినా పోయే కాలం వచ్చినప్పుడు భగవంతుణ్ణి గురువుల్ని తిడతారట. నాగోటి గురువుల మీద మీకు ద్వేషం కలిగింది అంటే అది పోయేకాలం అని అర్థం. సుస్పష్టంగా చెప్పాడనమాట. ఏమని చెప్పాడో తెలిసిన, ద్వేష్టి గతాయుశ్చ గురుం, ఆయువు నశించిన వాడు గురువుని ద్వేషిస్తాడు. చూడండి, అప్పుడప్పుడు పురాణాల్లో ఎక్కడో ఏదో అన్న మాట పుచ్చుకుని యుద్ధానికి పెడుతున్నారంటే ఏంటనమాట, వాళ్ళకి పోయే కాలం వచ్చింది అని అర్థం. అద్భుతంగా పురాణం చెబుతుంటే వాడు చెప్పిన దాంట్లో అంతరార్థం తెలుసుకోండి మీరు. ఒక ఆయన ఈ మధ్యన రామాయణం గురించి చెప్పాడు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆయన ముందే ఉన్నాడు, రాముడు దొంగ దొర అన్నట్ట. ఈ శ్లోకానికి అర్థం చెబుతూ, ఈ దరిద్రపు టీవీల్లో ఒక టీవీ ఒకటి ఉంది, అందులో దేవుణ్ణి తిట్టడానికే ఉపయోగిస్తాడు వాడు. దీన్ని ఏం చేశాడు ఈ మహాత్ముడు, రాముడు దొంగ దొర అన్నది రెండూ చెప్పకుండా రాముడు దొంగ అన్నాడని 100 సార్లు చూపించాడు. రాముడు దొంగ, రాముడు దొంగ అన్నాడు చూశారా ఆయన, మీరు స్పందించలేమని. ఇంక ఈ జనాలు పిచ్చాడు వెళ్ళిపోయి ఆయన ఇంటి మీద పడిపోయి, అదిగో రాముడు దొంగ అంటావా, అయ్యా బాబు నేను రాముడు దొంగలేదురా, రాముడు దొంగ దొర అని ఆ శ్లోకానికి అర్థం చెప్పాను. అపహర్త అంటే దొంగ, ఆపదాం అపహర్తారం అని చెబుతున్నాడు ఆయన. పూర్తిగా పూర్తి శ్లోకం వినరా, ఆపదలను అపహరించువాడు మీకున్న కష్టాలన్నీ దొంగతనం చేస్తాడు, దానికి బదులుగా సంపదలను ఇస్తాడు అని ఆయన చెప్పిన శ్లోకం అది. అందులో ఒక్క ముక్కలో ఈ కాస్త బయటికి తీసి రాముడు దొంగ అన్నాడు బలారాయణ పురాణంలో, ఈయన రామాయణం చెప్పడం ఏమిటి, ద్వేష్టి గతాయుష్ట సద్గురుం, గురువుని ద్వేషించడం అంటే పౌరాణికుల్ని ద్వేషించడం అంటే అది చావును తెచ్చుకోవడమే. ఏమనుకున్నా పర్వాలేదు, వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు, మమ్మల్ని రక్షించే శక్తి ఉన్నది. మేము చెబుతున్న దాంట్లో పూర్తిగా సూక్ష్మం తెలుసుకోండి, ఎక్కడో ఒక ముక్క పట్టుకోకండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అనుకోండి, ఒక మహాత్ముడు చక్కగా మాట్లాడాడు, ఆయన గురించి దాశరథి పొగిడాడంటే అదంతా మానేసి ఒక్క ముక్కే తీసుకుని పద్మాకర్ గారు వేళకోళం చేశారంటాడా, అంటే తప్పు కదా, పిచ్చి కదా. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తిట్టాలనుకుంటే అందులో నేను చెప్పిన అంతరార్థం తెలుసుకోకుండా ఎవరినైనా మేము తిట్టినట్టు భావించవచ్చు కాక. పౌరాణికులకు ఎవరి మీద ద్వేషం ఉండదు, సత్యం చెబుతాం. చెప్పేటప్పుడు దాని పూర్వాపరాలు కూడా తెలుసుకోండి, వాళ్ళ మీదకి దాడి చేయకండి. దాడి చేస్తే ధర్మమే దెబ్బతింటుందని వాటి పొద్దున. అందువల్ల ఎందుకు చెబుతామంటే, చెప్పిన మాట అందులో ఉన్నటువంటిది విషయం అర్థం చేసుకుంటే జ్ఞానం పెరుగుతుంది. పరమాత్ముడు అంతటి వాణ్ణి, ఈశ్వరుడు అంతటి వాణ్ణి, దూతగా వస్తే పోయే కాలం కాకపోతే లేచి నిలబడలేదని సద్గురువిన శివాయ గురవే నమః అంటుందా పురాణం. అటువంటి శివుని చూసి టీవీగా కాలి మీద కాలు వేసుకుని, ఎవడవాయి నువ్వు, 10 చేతులున్నాయి, 5 తలలున్నాయి, 3 కళ్ళు, శూలం అవి కనపడుతున్నాయి అనగానే ఆయన చిరునవ్వునవి, నేనా అమ్మవారి దూతనన్నట్టు. నేను రా శివుణ్ణి రా అనలేదు ఆయన, అలా అంటాడా భగవంతుడు. ఆయన భగవంతుడికి నిరహంకార స్థితి. ఈ అనేవాడు తన కొడుకులాంటివాడు. ఈ సృష్టి అంతా పరమాత్మదేగా. అందుకని ఆయన చిరునవ్వు నవ్వుతూ, నాయన నేను అమ్మవారి దూతగా వచ్చాను, ఏ అమ్మవారిని నువ్వు అడగక్కర్లా, ఏ జగదేక సుందరిని చూచి నీవు వ్యామోహించి పెళ్లి చేసుకోవాలని కోరుకొని దూతని పంపావో, ఏ జగదంబతో యుద్ధం చేసి జయించి ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చి మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నావో, ఏ జగదంబ ఎంతవరకు ధూమ్రలోచనుడు చండముండాసురుణ్ణి చంపి మరికొద్దిసేపట్లో రక్తబీజుణ్ణి కూడా చంపబోతున్నదో, ఆ జగదంబే నువ్వు ఎదురు చూస్తున్న సుందరీమణియే, మా అందరికీ మూల విరాట్టు. ఆ తల్లి నన్ను దూతగా పంపింది. ఆవిడ చెప్పిన మాటలు చెబుతున్నాను. నేను చెప్పిన ఈ మంచిని చెబుని పెట్టావా, 10 కాలాలు ఆరోగ్యంగా సుఖంగా బ్రతుకుతావు. కాదన్నావా, నీకు ఎలాగో పోయే కాలం వస్తుంది, మరణకాలం ఆసన్నమవుతుంది, చేరువవుతుంది. చెప్పిన మాట విను, అమ్మవారు ఇప్పటికి కూడా నీ మీద కరుణతోటే ఉన్నది. నువ్వు చాలా పొరపాట్లు చేశావు, బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వించావు, దేవతల్ని పీడించావు, మునుల్ని పీడించావు, యజ్ఞములను పాడు చేశావు, చెయ్యరాని పనులు చేశావు, స్త్రీలను చెరబెట్టావు. ఈ పాపాలన్నీ ఇదివరకు చేసిన అమ్మ నిన్ను క్షమించానని చెప్పమన్నది. నువ్వు అమ్మ మాట విని అమ్మ నిన్ను క్షమించింది గనక ఈ భూలోకం విడిచిపెట్టి మిగిలినటువంటి జనంతో పాతాళానికి పో, అక్కడి ఇంక మీదట ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా నీ బతుకు నువ్వు బతుకు, ఆడవాళ్ళని చెరపట్టకు, యజ్ఞములు పాడు చేయకు, ఋషుల్ని చంపకు, దేవతల తోలికెళ్ళకు, నీవు నీ పరివారం సుఖంగా బ్రతకండి అక్కడ. అప్పుడు అమ్మ నిన్నేమీ చెయ్యదు. కాదు అని విజృంభించావా, నీ తల ఖండిస్తుంది అమ్మ, తర్వాత నీ ఇష్టం. నేను అమ్మ దూతగా వచ్చాను, ఏం చెప్పమంటావని కానీ వాడు పకపక నవ్వాడు. ఇంతలో పక్కన నిశుంభుడు చెవులేదు గొడిగట్ట, వాడు శివుడితో కాసేపు కబుర్లు చెప్పాడు. శివుడితో రకరకాల మాటలు మాట్లాడి ఆయన మనస్సుని కాసేపు పక్కకు మళ్లించడానికి ప్రయత్నించాడు. ఈ లోపు ఏం చేశాడు శుంగుడు, తాను నిశుంగుడు కలిసి శివుడితో కబుర్లు చెబుతూ పక్కనున్న ఒక దూతకి సైగ చేశాట. వాడు వెళ్ళిపోయాడు. ఇంతకీ అంతరార్థం ఏడో తెలిసిన, తమ్ముడు నిశుంగుడు చెప్పాడు, అన్నయ్య ఈ శివుణ్ణి ఇక్కడ మాటల్లో పెట్టు, శివుణ్ణి ఇక్కడే ఉంచి శివుడి రూపంలో మన వాడిని, మన దగ్గర కామరూపుడు అని ఒకడు ఉన్నాడు, వాడిని పంపు. ఈ కామరూపుడు అన్నవాడు శివుడి వేషం వేసుకోగలడు, శివుడి రూపంతో అమ్మ దగ్గరికి ఎడతాడు. అమ్మవారు శివుడు అనుకుని దగ్గరికి రమ్మంటుంది. అప్పుడు హఠాత్తుగా మీదపడి బంధించనైనా బంధిస్తాడు, లేదా ఆవిడ చంపేస్తాడు. చంపేసినా శత్రుపేడ పోతుంది, బంధిస్తే మనకి బందీ అవుతుంది కనుక నీ భార్య అవుతుంది. కాబట్టి శివుడి రూపంలో కామరూపుడని రాక్షసుణ్ణి పంపి ఆవిడ్ని వంచి ఇక్కడికి తెప్పించని చెప్పాట తమ్ముడు. అందుకే ఆ సలహా కోసం ఏం చేశాడనమాట శుంగుడు, శివుడు ఇక్కడ ఇంకాసేపు ఉంటే ఈ లోపుడు పెడతాడు కదా, అందుకని శివుడిని కబుర్లు పెట్టి మాటల్లో పెట్టి కామరూపుడు అనేవాడిని అమ్మ దగ్గరికి పంపాడు. అంటే శివుడికి తెలియదా, ఓహో కామరూపుణ్ణి నా రూపంలో అక్కడికి పంపిస్తూ నన్ను ఇక్కడ కబుర్లో బొట్టలో వేసుకుందాం అనుకుంటున్నా, ఓ ఇప్పించాడా, పర్లేదులే నేను ఇక్కడ ఉంటాను, అక్కడికి వెళ్ళాక ఎవరు బొట్టలో పడతారో తెలుస్తుందిలే అని కావాలని శివుడు అక్కడ ఉండిపోయాట. మసలాడు కాసేపు ఆలస్యం చేశాడు. ఈలోపు ఈ శుంభని శుంభుల దగ్గర ఉన్న కామరూపుడు అనేవాడు అచ్చం శివుడి రూపం ధరించి అమ్మవారి దగ్గర కంట వెళ్ళి, జగన్మాత శుంభుడు నువ్వు చెప్పిన మాట విన్నాడు, నేను శివుణ్ణి, వెళ్ళిన తర్వాత నా రాయబారం విఫలమవుతుందా, ఇదిగో వస్తున్నాను అనగానే, ఓ అరి పశువా, నా ప్రియ స్వరూపుడైన నాకు అత్యంతాత్మీయుడైన నా దేహ సముద్భూతుడైన శివుడి వేషం వేసుకొచ్చినంత మాత్రం చేత శివుడెవరో నువ్వెవరో నాకు తెలియదా, కాళీ వీడి సంగతి చూడదు. వెంటనే కాళికాదేవి వాడి కింద భారీ ఒక్క తొక్కు తొక్కింది. అవన్నమాట మీకు పటాల్లో కనపడేది, కాళికాదేవి శివుడిని తొక్కేసిన పటాలు ఉంటాయే, అందులో ఈ కాళికా పాదాల కింద ఉన్నటువంటి వాడి కామరూపుడు శివుడి వేషం వేసుకొచ్చి అమ్మనే మోసగిద్దాం అనుకున్నాడు వాడు. బాయిదారి డ్రామా ఆర్టిస్టుల యొక్క లక్షణాలన్నీ చూపించేటవాడు. వాడిని ఒక్క తొక్కు తొక్కి ఆ తర్వాత వాడి తల నరికేసింది. మనకి ఎప్పుడో ఒక్కసారి ఎవరో ఆ పట్టం వేశారు, ఇంక అక్కడి నుంచి అలా వేసుకుని శివుడిని తొక్కేసింది ఏమిటో, శివుడిని తొక్కిందేమో అనుకుంటాం. శివుడి రెండు కారణాలు చేత తొక్కింది. ఒకసారి ప్రపంచ ప్రళయ తాండవం చేసింది అమ్మ. ఆ తాండవ నృత్యం చేసినప్పుడు ఆవిడ అడుగులకి భూమి తట్టుకోలేకపోయిందిట. భూమి మీద అమ్మవారు కాళికాదేవి తాండవం ఆడుతూ ఉంటే ఆ పాదముల దెబ్బలకి, పాదఘాతములకు భూమి కదిలిపోయింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, అమ్మవారి పాదములు నేల మీద ఆరకుండా తన శరీరాన్ని అడ్డం పెట్టాడు. శివుడి మీద ఆవిడ తాండవం ఆడింది. అప్పుడు శివుడు తట్టుకోగలిగాడు. ఆవిడ ఆశ్చర్యపోయి శివుడిని తనలో కలుపుకున్నది. అదొక కారణం చేత శివుడు అమ్మవారి పాదాల కింద ఉంటాడు. లేకపోతే నిజంగా ఆవిడ గట్టిగా తాండవం పడితే భూమి అవుతున్నట్టండి. ఈ స్టేజ్ మీద కాళికాదేవిని పిలిచి ధ్యాన చేయమంటే ఇక ఖాళీ కాదు, ఖాళీ ఇది, స్టేజ్ విరిగిపోతుంది. ఆవిడ నిజంగా తాండవం పడితే ఏదో సరదా కోసం మనలాంటి రూపం ధరిస్తే పక్కన పెట్టండి, కానీ అందుకే ఆవిడ పాద ఘాతములకు భూమి అల్లాడిపోతున్నది కనుక ఈశ్వరుడు ఆవిడ పాదముల కింద వేదికగా మారాడు. అందువల్ల కాళిక పాదాల కింద శివుడు కనపడతాడు. అది ఒకవైపు. మరొకసారి ఇక్కడ శుంభని శుంభుల దగ్గర ఉండే కామరూపుడు అనేవాడు శివుడి వేషంలో అమ్మని మోసం చేసి అమ్మని బంధిద్దామని దగ్గరకు వచ్చాడు. అప్పుడు అమ్మవారు వాడి రూపం తెలుసుకుంది. అమ్మకి తెలియంది ఏముంది, ఆవిడ సమస్త ప్రాణులలో ఉన్న జ్ఞానము చేతనము అన్నీ ఆవిడే కనుక కాళీ వీడు కామరూపుడు, శుంభుడి యొక్క దోత, మారు వేషంలో శివుడి వేషంలో ఇక్కడికి వచ్చి నన్ను బంధిద్దాం అనుకుంటున్నాడు, వీడి సంగతి చూడనుగానే వాడిని కింద పారేసి ఒక్క తొక్కు తొక్కి కత్తితో వాడి తల నరిగి పారేసింది. అమ్మ వాడి మీద కాలు వేసి తొక్కగానే వాడు అసలు రూపం వచ్చిందిట. అమ్మవారి పాదస్పర్శతో వాడి కామరూపం పోయింది, శివరూపం పోయింది. శివరూపం పోయాకే నరికిందండో. అమ్మవారి ఒక నియమం ఉంది, వేషం కోసమైనా మోసం కోసమైనా ఏ వంకతో అయినా శివుడి వేషం వేసుకున్నవాడి తల నరకదు. శివుడి రూపంలో ఉన్నప్పుడు చంపకూడదు. డ్రామా ఆర్టిస్ట్ శివుడి వేషం వేసుకుంటే వాడు ఎంత పాపాత్ముడైనా వాడు ప్రాణం తీయకూడదట, అది వాళ్ళ నియమం. అందుకే వాడి మీద కాలేసి తొక్కిన తర్వాత వాడికి అసలు రూపం రాగానే ఆ కామరూపం పోగానే అప్పుడు వాడి తల నరికి చంపింది. ఇక తర్వాత చూచి ఆశ్చర్యపోయాడు రక్తభీతుడు. ఘోర యుద్ధంలో కామరూపుడి యొక్క రూపం పసికట్టి ఒక్క దెబ్బతో అమ్మవాడి తల నరికేసింది. ఈవిడ ఎటువంటిది ఉంటుంది అబ్బా, కామరూపుడు మారు వేషం వేసుకుంటే వాడిని గుర్తించటం మా ప్రభువు వల్లే కాలేదు. శుంభని శుంభుల దగ్గర ఈ కామరూపుడు అనేవాడు ఉన్నాడని చెప్పాం కదా, ఇందాక శివరూపంలో వచ్చినవాడు. వాడు చాలాసార్లు శుంభుడి దగ్గరికి వచ్చి నిశుంభుడి వేషం, నిశుంభుడి దగ్గరికి వచ్చి శుంభుడి వేషంలో వెళ్ళేవాట. వెడితే వాళ్ళు నిజంగానే అన్నదమ్ములు అనుకునేవారట, ఏది సొంత అన్నదమ్ములు అయ్యుండి కూడా. ఆ తర్వాత వాడు నవ్వి, ప్రభు నేను శుంభుణ్ణి కాదు నిశుంభుణ్ణి అని అసలు రూపం ధరించేవాడు. ఈ విధంగా వాడు ఎన్నోసార్లు ప్రభువుని మోసగించినవాడు. రక్తబీజుడి దగ్గరికి వచ్చి ఒకసారి రక్తబీజుడి పెళ్ళం వేషంలో వచ్చాట. రక్తబీజుడు మా ఆవిడ వచ్చిందని కౌగిలించుకోబోతుంటే నేను మీ ఆవిడ్ని కాదు నేను కామరూపుణ్ణి అన్నట్ట. ఇలా మమ్మల్ని ఎన్నోసార్లు మాయారూపములతో మోసగించిన కామరూపుడి యొక్క గుట్టు ఇట్టే రట్టు చేసి మట్టు పెట్టిందంటే ఈ కాళికకి ఎంత శక్తి ఉందో అనుకున్నాడు ఆయన. అంటే అమ్మ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని కొంత కనిపెట్టాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు ఆయన, యుద్ధానికి మొదలుపెట్టాడు. ఏతస్మిన్ అంతరే భూప వినాశాయ సురద్వేషాం భవాయామర సింహానాం అతివీర్య బలాన్వితాః. ఆ సమయంలో అమ్మవారు ఈ రాక్షసుల్ని మట్టు పెట్టడానికి సింహం చేత కరుపు అరిపించింది, సింహనాదం చేసింది సింహం. అప్పుడు జరిగిందో తమాషా, అమ్మవారి శరీరము నుంచి శక్తులు పుట్టుకు రావడం మొదలుపెట్టాయి. బ్రహ్మేశ కుహ విష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపైశ్చండికాం యయుః యస్య దేవస్య యద్రూపం యథా భూషణవాహనం తద్యదేవహి తచ్చక్తిరసురాన్ యోద్ధుమాయయౌ. రాక్షసుల్ని సంహరించటానికి, అమ్మకి సాయం చెయ్యడానికి బ్రహ్మ, శివుడు, విష్ణువు, కుమారస్వామి ఇటువంటి దేవతల యొక్క రూపములు అమ్మ నుంచి బయటకు వచ్చాయి. కానీ ఆ రూపములు స్త్రీ రూపములు. అంటే ఏమిటి, బ్రహ్మ ఎలా ఉంటాడో అటువంటి రూపం ఒక స్త్రీ రూపం వచ్చింది. ఒక ముక్కలో చెప్పాలంటే బ్రహ్మగారికి ఆడవేషం వేసినట్టుంది, అది బ్రహ్మాణి అని పిలువబడింది. బ్రహ్మగారు ఆడవేషం వేసుకుంటే ఎలా ఉంటుంది, మొత్తం గడ్డాలు గిడ్డాలు తీసేసి చక్క చీర కట్టుకుని ఊహని సిగ్గుపడుతూ వస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో వచ్చాడు. కుమారస్వామికి ఆడవేషం వేస్తే ఎలా ఉంటుంది, అటువంటి శక్తి. ఇవే సప్తమాతృకలు, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి,
చాముండ ఏతే సప్తమాతృక. ఈ ఏడుగురు సప్తమాతృకలు. బ్రహ్మస్వరూపంతో ఉన్న స్త్రీ అచ్చం బ్రహ్మలాగే కమండలం జపమాల పుచ్చుకుని హంసవాహనం మీద వచ్చింది. ఆవిడ బ్రహ్మాణి లేక బ్రాహ్మి, బ్రహ్మిణి కాదు. కర్మ ఈ మధ్యన చంపేస్తున్నారు భాష దాకా. బ్రహ్మిణి అని ఒకడు, బ్రాహ్మిణి అని ఒకడు, అది బ్రహ్మాణి లేక బ్రాహ్మి. అచ్చం కుమారస్వామి వంటి రూపంతో నెమలి వాహనం మీద ఒక స్త్రీ శక్తి పుట్టింది. ఇక చూస్తే డిటో అనబడ్డ కుమారస్వామి స్త్రీ వేషంలో వచ్చినట్టు ఉంటుంది. అచ్చం ఈటి పట్టుకుని మయూర వాహనం మీద, ఆవిడ కౌమారి. మహేశ్వరుడు స్త్రీ రూపం ధరిస్తే వచ్చే రూపం మాహేశ్వరి, ఆవిడ నందీశ్వరుడి వాహనం మీద వచ్చిందనమాట. తర్వాత వైష్ణవి గరుడ వాహనం మీద విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరించినట్టు ఉంటుందన్నమాట. చతుర్భుజాలతో నీలమేఘఛాయా శరీరిణి అయిన సుందర్యమణి వైష్ణవీ శక్తి. కాబట్టి వైష్ణవి అంటే నీలమేఘఛాయా శరీరంతో ఉండాలి. శంఖచక్ర కథాపద్మాలతో వచ్చింది వైష్ణవీ శక్తి. ఇక వారాహి, వరాహస్వామి వారు అవతారంలో ఉన్నారే, ఆయన స్త్రీ రూపం చీర కట్టుకుని వచ్చినట్టుగా ఉంటుంది. వారాహీదేవి గదబుచ్చుకు వచ్చింది ఆవిడ. మాహేంద్రి, ఇంద్రుడి రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఉన్న రూపం ఐరావతం మీద వచ్చింది వజ్రం పుచ్చుకొని, ఆవిడ మాహేంద్రి. ఇంత ఎందుకనమాట, ఇంద్రుడు స్త్రీ రూపం ధరించినట్టుగా ఉందన్నమాట. ఇహ చాముండ, ఆ తల్లి గురించి ఇందాకే చెప్పుకున్నాము. ఆవిడ భయంకరమైన కాళీ రూపంతో ఉంటుంది. ఈ విధంగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అనే ఏడు రూపములు. అమ్మవారు కాళికాదేవి ఎనిమిదో రూపం, తొమ్మిదో రూపం ఇప్పుడు దుర్గాదేవి ఎదురుగుండా ఉన్నది. ఈ తొమ్మిది మంది కలిపి నవదుర్గాదేవిభ్యో నమః అని స్తోత్రం చేస్తారు దేవతలు. యుద్ధం చేయడానికి అపార శక్తులు కావలసి వచ్చేయట. ఒక్కొక్కప్పుడు తాను ఒక్కతే యుద్ధం చేయగలిగిన శక్తి కలిగినదై ఉండి కూడా రాక్షసుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడానికి అనేక రూపాలు ధరించింది. మళ్ళీ ఈ తొమ్మిది దేవతల నుంచి, ఒక్కొక్క దేవత నుంచి 9981,000 అమ్మవారి రూపాలు పట్టుకొచ్చాయి. అంటే యుద్ధరంగం అంతా మాతృమయమైపోయింది. ఏ వైపు చూడండి బ్రాహ్మీ రూపాలు, ఏ వైపు చూడండి కౌమారి రూపాలు. చూసేవాడికి చుట్టూ అద్దాలు పెడితే అద్దాల్లో అమ్మవారి ప్రతిబింబమే కనబడుతుందేమో అన్నట్టుగా ఉందిట. ఒక్కే రూపం అయ్యుండి కూడా ఇలా అనేక రూపములు ధరించి రాక్షసుల్ని సంభ్రమానికి ఆశ్చర్యానికి గురి చేసి యుద్ధం చేసింది. ఏ దేవతలు పూర్వకాలంలో మానవ రూపాల్లో ఉన్నారో ఆ రూపాలన్నీ ఇప్పుడు దేవతా రూపాల్లో ఉన్నాయా అనిపించేటట్టుగా కనపడుతున్నారట అమ్మవారు. అనగా ఏమిటి, పూర్వకాలంలో భూలోకంలో బ్రహ్మదేవుడికి అరుదుగా గుళ్ళు ఉన్నాయి, తక్కిన దేవతలందరికీ ఆలయాలు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో శివలింగాలు 1,000 ప్రతిష్ఠించారనుకుందాం. అప్పుడు చూసేవాడికి ఓహో ఇది కాశీ, ఈ కాశీలో విశ్వేశ్వర లింగమే కాకుండా ఇంకా ఎన్నో లింగాలు ఉన్నాయి అని ఆ లింగాలన్నింటినీ చూసి రావడానికి కొంత సమయం పట్టేదిట. ఈ లింగములన్నీ ఇక్కడ అమ్మవారి రూపాలు ధరించి ఎదురుగుండా ప్రత్యక్షమైనాయేమో అన్నట్టుగా కనపడుతున్నాయట ఆ యుద్ధరంగంలో. ఎన్నో నందివాహనాలు, ఆ నందివాహనాల మీద అనేక మాహేశ్వరి దేవతలు, అలాగే రకరకాల నెమళ్ళ వాహనాలు, ఆ మయూర వాహనాల మీద కౌమారీ శక్తులు అసంఖ్యాకంగా కనపడుతున్నాయి. ఇలా రకరకాలైనటువంటి అమ్మవారి రూపాలను చూచే వాళ్ళకి మనం ఎక్కడున్నాము, ఏమిటి ఈ రూపాలు, ఏమిటి అని ఒక విభ్రమం, భయం, ఆశ్చర్యం కలిగాయి. ఆ సమయంలోనే ఈ అమ్మవార్లు చిరునవ్వు నవ్వుతూ యుద్ధం చేశారు. యుద్ధం నవ్వుతూ చేయటం ఏమిటి అంటే అంత అలవోకగా యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయడానికి సాధారణంగా జీవులు కష్టపడతారు. యుద్ధం చేసేవాడి ముఖం జేవురిస్తుంది, కోపంతో ఉంటాడు, అని ఓపిక తెచ్చుకుని గదతో కొడతాడు అవతల వాడిని. ఎంతో శక్తిని క్రోడీకరిస్తే కానీ యుద్ధం జరగదు. కానీ అమ్మవారి యుద్ధాలు ఉందన్నమాట. ఆవిడ చేతిలోంచి వస్తున్న బాణాల్లో లేవట, ఆవిడ దృష్టిలో ఒక గడ్డి పరక, అంత తేలికగా బాణములు విడిచిపెడుతోంది, గదలు విడిచిపెడుతోంది, సోలాలు విడిచిపెడుతోంది, ఖడ్గములు విడిచిపెడుతోంది. ఆ తల్లి చేతులనుంచి వచ్చే ఆయుధాలేమో భయంకరంగా ఉన్నాయి. శత్రువులకి తగిలితే మాత్రం వాళ్ళ తలకాయలు పచ్చడవుతున్నాయి. కానీ అమ్మ విడిచిపెట్టే తీరు చూస్తే ఏదో ఒక మల్లెపువ్వు రేకు అలా విసిరినట్టుగా ఉందట. భయంకరమైన ఒక గదనెత్తాలంటే, బరువైన ఒక గదనెత్తాలంటే మనిషికి ఎంతో శక్తి కావాలి కదా. నేనే ఉన్నాను, గట్టిగా బకెట్ ఎత్తాలంటే నానా యాత్ర పడి మని పైకెత్తుతున్నాం ఓ బకెట్ ఎత్తడానికి. కానీ అమ్మ గదని అలవోకగా
ఒక పుష్పము యొక్క రేపు ఎత్తినంత తేలిక ఎత్తుతోంది, విసురుతోంది. రాక్షసులు ఏమనుకున్నారట, బహుశా తేలిగ్గా ఉందేమో కదా, అది బొత్తిగా బరువు ఉండి ఉండదు, ఏదో సత్తురేకుతో చేసి ఉంటారు, అందుకే వాడు అంత తేలిగ్గా ఎత్తి విసురుతోంది, ఈ కథ మనల్ని ఏం చేస్తుందిలే అనుకున్నారట. కానీ ఆ కథ వచ్చి వాడికి తగలగానే కొన్ని వేల ఎనప మూకుళ్ళు నెత్తి మీద పడినట్టు వాడి తలకే ఒక దెబ్బకి పటక్కన వెళ్ళిపోతుంది అనమాట. ఎత్తే ఆవిడికేమో తేలికగా ఉంది, తగిలిన వాడికేమో ఓ పెద్ద బరువు వచ్చి నెత్తి మీద పడినట్టు అవుతోంది. ఇనప గదలు ముద్గరాలు వచ్చి మీద పడినట్టు ఉందిట. ఇంతెందుకు, ఓ రాక్షసుడికి అమ్మవారు విసిరినటువంటి సోలం తగిలింది, ఆ సోలం అమ్మ చేతుల్లోంచి వస్తుంటే చాలా తేలిగ్గా అనిపించింది వాడికి, అందుకే వాడు పెద్ద పట్టించుకోకుండా చెయ్యిలు అడ్డం పెట్టాట. ఈ బోడి సోలం చాలా తేలిగ్గా విసిరింది కావిడ, దాన్ని చేత్తో తోసేద్దామని ఆ సోలం వాడికి వచ్చి తగలగానే వాడి శరీరం ఎగిరి భూమిలోకి ఇలా పాతుకుపోయింది. ఓ మనిషి మంచి బలంగా గుణపం గుచ్చితే భూమిలోకి ఎలా దిగిపోతాడో అలా వాడు ఆ సోలంతో పాటు పాతాళానికి పోయాట. అది చూచిన రాక్షసులు, ఓరి బాబోయ్ ఈ శక్తులు సామాన్యమైన శక్తులు కావు, యుద్ధం చేయడానికి అలవోకగా చేస్తున్నారు, నవ్వుతూ బాణాలు విసురుతున్నారు, నవ్వుతూ కత్తులు విసురుతున్నారు, ఆ కత్తులు మన నెత్తి మీదకి వచ్చేసరికి మన పాలిటి మిత్తు అవుతున్నాయి, కాబట్టి ఈ వచ్చిన శక్తి సులభముగా యుద్ధం చేయడానికి పనికొచ్చే అపారమైన బలము కలిగినటువంటి శక్తి అని గ్రహించారట. ఈ విధంగా తల్లులు ఏమాత్రం ముఖంలో కోపమే కనపడకుండా చురుగ్గా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఈ కౌమారి, బ్రాహ్మి మొదలైన శక్తులు అందరి దగ్గర కూడా రకరకాల ఆయుధాలు ఉన్నాయి, ఈ ఆయుధాలతో ఊచకోత కోసేశారు. 60,000 మంది రాక్షసుల యొక్క శరీరములు 60 నిమిషములలో తునాతునకలైపోయాయి. ఎందుకంటే అక్కడ మొత్తం వాళ్ళు 14 కోట్ల మంది వచ్చారట. ఇప్పుడు రక్తబీజుడు వచ్చాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు తన ఒక్క సైన్యమే కాకుండా కాలకులు, దౌర్హృదులు, కాలకేయులు, మౌర్యులు అని పిలువబడే రకరకాల రాక్షసుల్ని వెంట పెట్టుకొచ్చాడు. అందులో ప్రత్యేకంగా కాలకేయులు అనేవాళ్ళు 3 కోట్లు ఉన్నారట వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరినీ వరసగా పిలిపించాడు. వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకడు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఈ శక్తులు ఊచకోత కోసేస్తున్నాయి. కొన్ని శక్తులు అయితే ఏం చేస్తున్నాయి తెలిసిన, అమాంతంగా నోరు దాచి అని నోరు తెరిచి ఒక్కసారి పెద్ద గాలితో లోపలికి లాక్కుంటున్నాయి. సుడిగాలికి కొట్టుకుపోయేటటువంటి గడ్డి పరకల్లాగా రాక్షసులు అమ్మవారి నోట్లోకి వచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెద్ద నోరు తెరిచి అమ్మ బొక్కుతున్నదట, గుటుక్కు గుటుక్కుని మింగేస్తున్నది అనమాట. సాధారణంగా రాక్షసులు మనకు వల్లే నానా కష్టాలు పడి నవిలి మింగరండోయి, గుటుక్కుని మింగేస్తారు ఒక్క దెబ్బకి, వాళ్ళకి బూర్లు ఆనవు. మాయాబజార్లో కట్టోచ్చుకోసం నోరు తెరవగానే నోట్లోకి వెళ్ళిపోయి మొత్తం లడ్డూలన్నీ పటపటపట నోట్లోకి వెళ్ళిపోయాయి. అలా నోరు తెరవడంతో లడ్డూలన్నీ లోపలికి వెళ్ళాయి. అది మన వాళ్ళు సరదా కోసం చూపించారు, అది నిజం. అమ్మవారు అలా నోరు తెరవగానే ఒక అమ్మవారు ఆవిడ నోట్లోకి రాక్షసులంతా లడ్డూల్లోకి వెళ్ళిపోతారట. ఇంతమంది రాక్షసులను ఆవిడ ఫుడ్ కింద తీసుకుంటుంది, లడ్డూలంతా తేలిగ్గా మొత్తం అందరినీ టపాటపా మింగడం మొదలుపెట్టింది. ఈలోపు ఐంద్రీ శక్తి వచ్చింది, మాహేంద్రి వచ్చింది, చేతిలో ఉన్న వజ్రాయుధంతో పటపటపట వాళ్ళ తలకాయలండి కొబ్బరికాయలు నరికినట్టుగా నరికేసింది. ఈ విధంగా వరసగా చంపుకుంటూ పోతూ ఉంటే తెల్లబోయినటువంటి రక్తబీజుడు ఇలా చూస్తూ ఉంటే మన సైనికులంతా కూడా ఆ నోట్లో పడి గుటుక్కుమనేటట్టున్నారు, పుట్టుక్కుమనేటట్లున్నారు. ఇప్పుడు నేనే యుద్ధానికి వెళ్ళి నా సైనికుల్ని రక్షించాలనుకున్నాడు. అందుకని వాడు యుద్ధరంగంలో ముందుకు దూకాడు. వెంటనే నవదుర్గా దేవతలు తమ తమ శక్తులతో వచ్చి వాడిని పొడిచేయట. మాహేంద్రి వజ్రంతో కొట్టింది, మాహేశ్వరి శూలంతో పొడిచింది, బ్రహ్మాణి కమండల జలం జల్లింది వాడి మీద. ఇంతలో వారాహి వచ్చింది, పెద్ద పెద్ద కోరలతో చీల్చింది, నారసింహి వచ్చింది, గోళ్లతో చీల్చింది. ఇలా ఒక్కొక్కళ్ళు వాడు కొట్టగానే వాడికి కావలసింది అదే, కావాలని దెబ్బలు తిన్నట్ట. దెబ్బలు తినగానే వాడి శరీరం నుంచి నెత్తురు బొట్లు కిందకి రాలాయి. నెత్తురు బొట్లు నేల మీద ఎన్ని పడ్డాయో అవన్నీ టపటపటప మళ్ళీ రక్తబిందులు అవడం మొదలుపెట్టాయి. వాడి రక్త బిందువులు ఎన్ని నేల మీద పడితే మళ్ళీ అంతమంది రక్తబీజులు పుట్టడం మొదలుపెట్టారు. అసంఖ్యాకమైన రక్తబీజులు, మొత్తం యుద్ధరంగం అంతా రక్తబీజులతో నిండిపోయింది. కోటానుకోట్ల రక్త బిందువులు పడ్డం, ఆ రక్త బిందువులో కొత్త రక్త బీజులు పట్టడం, మళ్ళీ కొత్త రక్త బీజులు వాళ్ళు కొట్టడం, వాళ్ళ శరీరం నుంచి మళ్ళీ నెత్తురు బొట్లు కింద పడ్డం, మళ్ళీ వాటిలోంచి కొత్త వాళ్ళు పుట్టడం. దాంతో యుద్ధరంగం అంతా కేవలం రక్తబీజమయంగా నిండిపోయిందిట. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు ఈ తక్కిన శక్తులకి. వచ్చి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బాధడం మొదలు పెట్టారు. బాణాలతో కొడుతున్నారు, సోలాలతో పొడుస్తున్నారు, ఆయుధాలతో కొడుతున్నారు. కొట్టినప్పుడు అలా నెత్తురు కారుతోంది, కారిన నెత్తురు బొట్లు నేల మీద పడుతున్నాయి, మళ్ళీ రక్తబీజులు పుడుతూ ఉంటే ఇది ఏం చెయ్యాలో తెలియనటువంటి దుస్థితికి గురయ్యారట. కాసేపు వాళ్ళు కూడా సంభ్రమానికి గురయ్యారు. ఈ సప్తమాత్రకులు కూడా అమ్మవారికే తిరిగారు. జగన్మాత ఏమిటిది, ఈ దుర్మార్గులను చంపడం కష్టంగా ఉంది, నేల మీద పడిన రక్తబీజులంతా కొత్త రక్తబీజులు పుడుతూ ఉంటే ఇటు ఆకాశం భూమి పాతాళం సమస్తం రక్తబీజుల మయమైపోతున్నది, ఇక వాళ్ళని కొట్టడం అనవసరం, కొట్టే కొద్దీ కొత్త వాళ్ళు పుడుతున్నారు, కొడితే చస్తే యుద్ధం చేయొచ్చు కానీ వాడిని దెబ్బ కొట్టినప్పుడల్లా నెత్తురు బొట్టు నేల మీద పడ్డం ఏమిటి, పడిన నెత్తురు బొట్టు నుంచి ఇంకోడు పుట్టడం ఏమిటి, పుట్టిన వాడు కొడితే మళ్ళీ నెత్తురు బొట్లు రావడం, మళ్ళీ కొత్తవాడు పుట్టడం అయితే ఈ యుద్ధం ఎలా చేయగలుగుతాం అని అమ్మకేసి చూశారట. అప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వింది, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి నాయన అందిట ఆవిడ. ఈ దుర్మార్గుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, బ్రహ్మ ఆ తపస్సుకి మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే వీడు నా నెత్తురు బొట్టు నేల మీద పడగానే అందులోంచి నాలాంటి వాడు మరొకడు పుట్టాలి అన్నాడు. అలా పుట్టిన వాడు కొడితే మళ్ళీ వాడి శరీరం నుంచి వచ్చిన నెత్తురు బొట్టు నేల మీద పడినా అందులోంచి మళ్ళీ రక్తబీజులు పుట్టాలని కోరుకున్నాడు. ఆ కోరేటప్పుడు వాడు నేల మీద అని మాత్రమే కోరుకున్నాడు. భూమి మీద పడితేనే నెత్తురు బొట్టు మరొక రక్తబీజుడిగా మారుతుంది, వాడి రక్తం కేవలం నేల మీద మట్టి మీదే పడాలి. మట్టి మీద వాడి నెత్తురు బొట్టు పడకుండా చేస్తే కొత్త రక్తబీజుడు పుట్టడు అనగానే అంటే ఏమిటన్నట్టు వాడు, కొడితే నెత్తురు బొట్లు నేల మీద పడకుండా ఆకాశంలో పడతాయి, ఆకాశంలో పడినా మళ్ళీ కింద పడవలసిందే కదా అన్నాయట తక్కిన దేవతలు. అమ్మవారికి అమ్మవారిలో నుంచి వచ్చిన శక్తులకి కొంచెం తేడా ఉంటుంది. అమ్మవారిది సంపూర్ణ శక్తి, అమ్మలోంచి వచ్చిన శక్తులు కొంచెం చిన్న చిన్న శక్తులు అన్నమాట. యజమాని యజమానే ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాడు పనిచేసేవాడు. పనిచేసేవాడు ఎప్పుడు యజమాని చెప్పినట్టు చేస్తారు, కానీ బుర్రంతా ఆలోచించవలసింది యజమానిదే, డెవలప్ చేయవలసింది యజమాని. యజమాని దగ్గర ఉన్నవాడు ఎంత శక్తివంతుడైనా పూర్తిగా ఆలోచన మాత్రం చిట్ట చివరికి వచ్చేసరికి యజమానిది, ఫైనల్ డెసిషన్ యజమానిది. అమ్మవారు సమస్త లోకాలకి యజమానిని. అందువల్ల వీళ్ళు ఏం ఎరగనట్టుగా వీడిని కొడతాం అనుకో, కొట్టినప్పుడు నెత్తురు బొట్లు వస్తాయి కదా, ఆ వచ్చిన నెత్తుటి బొట్లు నేల మీద పడకుండా ఆకాశంలో పడవు కదా, ఒకవేళ ఆకాశానికి అవి వెదతల్లబడినా మళ్ళీ తిరిగి కిందే పడాలి కదా, పడినప్పుడు వాడు మళ్ళీ ఇంకొకటి సృష్టించకుండా ఎలా ఉంటాడు, ఆ నెత్తుడి బొట్టు నేల మీద పడితే మళ్ళీ కొత్త రక్తబీజుడు పడతాడు. కాబట్టి దీనికి అంతం ఎలాగా ఆలోచన నువ్వే చెప్పు, నెత్తుటి బొట్టు నేల మీద పడకుండా ఏం చేయాలో చెప్పను కానీ అమ్మవారు మీకెందుకు నేను చూసుకుంటాను కదా అని ఈ తక్కిన దేవతని కాస్త పక్కకుండండి అన్నది. మహాకాళిని పిలిచింది, కాళీ నీ నోరు తెరు, నాలుక బయటికి తీయి, ఆ నాలుక మొత్తం యుద్ధరంగం అంతా పరిచేయి, యుద్ధరంగం అంతా నీ నాలుకతో వ్యాపించబడాలి, ఈ రాక్షసులందరినీ నాలుకతో అలా పక్కకు గెంటి నేలంతా కాసేపు శుభ్రం చేసి అక్కడ నీ నాలుక పెట్టు, ఈ రక్తబీజులందరినీ నాలుక మీదకి నేను లాగేస్తాను, ఆ తర్వాత వాళ్ళని ఎడాపెడా పొడి చేద్దాం మనం, అప్పుడు ఏమవుతుంది వాళ్ళ శరీరం నుంచి వచ్చే రక్త బిందువులన్నీ నీ నాలుక మీద పడతాయి, ఎందుకని వీళ్ళందరినీ నీ నాలుక మీదకు తోస్తాను గనక, నీ నాలుక మీదకి వాళ్ళు వచ్చాక వాళ్ళ శరీరమును గాయపరిచి నెత్తురంతా నాలుక మీద పడేలా చేస్తే అప్పుడు ఆ నెత్తుడి పొట్టు నేల మీద పడదు గనక కొత్త రక్తబీజులు పుట్టడం, ఒక్క నేల మీద పడినప్పుడు మాత్రమే నెత్తుటి బొట్టు నుంచి మరొక రక్తబీజుడు పుడతాడు, నాలుక మీద పడితే మాత్రం రక్తబీజుడు తయారు కాడు. నీ నాలుకని విశాలం చేసి నేల మీద పరుచు, మళ్ళీ ఆ నాలుకని కూడా ఇలా పడవలా తయారు చేయి, ఓ తొట్టిలో తయారు చేయి, ఎందుకంటే పొడిచినప్పుడు పొరపాటున చింది మళ్ళీ దూరంగా వెళ్ళి ఇంకో తోట పడచ్చు, ఆ ఇబ్బంది కూడా లేకుండా నాలుక మీదకి రాక్షసుల్ని లాగి నీ నాలుకని ఓ పెద్ద తొట్టిలా తయారు చేసి అప్పుడు వాడి శరీరంలో ఉన్న నెత్తుటి బిందువు ఒక్కటి కూడా నేల మీద పడదు, ఆ జాగ్రత్త వహించి వీడిని సంహరిద్దాం అనగానే అమ్మవారు నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తానమ్మానని మహాకాళి పెద్ద నాలుక తెరిచింది. ఏమి నాలుకండది, ఎర్రగా ఉన్నది, అతి భయంకరంగా ఉన్నది, గరుకుగా ఉన్నది, కరుకుగా ఉన్నది, భూమ్యాకాశాలు నిండిపోయేంత నాలుక, ఒక్క నాలుకనే అంత వ్యాపింప చేయగలిగే శక్తి ఉన్న తల్లి ముందు ఈ మూర్ఖుల యొక్క ఆటలు ఏమి సాగుతాయి. అందుకే అటువంటి జహ్వని భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేసేవారు, ఉపాసనలు చాలా ఉన్నాయి.
అందులో కాళికాదేవి యొక్క నాలుకను కూడా ఉపాసన చేసేటటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళకి జిహ్వు ఉపాసకులు అని పేరు. అమ్మవారి నాలుకను ఉపాసిస్తే మన నాలుక శుద్ధి అవుతుందిట. తినకూడని చెత్త చెదారం తినేవాళ్ళు ఎంతోమంది ఉంటూనే ఉంటారు లోకంలో. ఎంత కాదనుకున్నా ఈ నాలుక యొక్క రుచిని మనం పూర్తిగా జయించలేము. నాలుక యొక్క లక్షణం ఏమిటనమాట, ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులు కోరుతుంది. అందులో అదేమిటో కానీ ఏది శాస్త్ర నిషిద్ధం అంటున్నామో దాని మీదకి మరింత ఎక్కువగా మనస్సు పోతుంది. ఈ పదార్థము వద్దు అందంటే శాస్త్రం ఆ పదార్థం మీదుగా దృష్టి పెడుతుంది. వద్దురా బాబు గోమాంసం అంటే దౌర్భాగ్యులు గోమాంసం తింటలా. మరే నాయనలారా, భయంకరమైన నిలవున్న పదార్థాలు మాంసం తినద్దంటే మాంసం కొట్టువాళ్ళంతా దాన్నే ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారట. ఇవాళ చూశారు పేపర్లో గొట్టల గొట్టల కింద పెట్టారట బయట. ఇంకా దానికి ఆ మోసానికి అంతం లేదనమాట, మహాపాపం. అవన్నీ తినడం వల్ల నాలుక ఏమైపోతుంది, అపవిత్రమైపోతుంది. తాగకూడదు, తెగ తాగేస్తూ ఉంటే నాలుక పాడైపోతూ ఉంటుంది. అనరాని మాటలు అనడం వల్ల నాలుక అపవిత్రమైపోతుంది. ఈ అపవిత్రమైన నాలుక పవిత్రం అవ్వడానికి అమ్మవారి నాలుకని ఉదయం పూట తలుచుకునేవారు. రాత్రి పడుకునేటప్పుడు ఉదయం లేచినప్పుడు జగన్మాత కాళిక యొక్క బయటకొచ్చిన నాలుకని తలచుకున్న అమ్మవారి జఫని స్తుతించిన అటువంటి వాడికి వాక్శుద్ధి అవుతుంది. కాళిదాసాదులు, పవిత్రమైన నీ నాలుకని మేము స్తోత్రం చేస్తున్నాం, మా నాలుక మీద బీజాక్షరములు రాసి మాకు కవిత్వం ప్రసాదించు తల్లి అని ప్రార్థించారు. అందుకే ఆ తల్లి అనుగ్రహం వాళ్ళు పొందారు. అమ్మ యొక్క నాలుక పూజ అని ఉంటుంది. ఆంజనేయుడికి వాల పూజ అంటే తోక పూజ చాలా ఇష్టం ఆయనకి. ఆంజనేయుడికి ప్రత్యేకత ఏంటంటే వాల పూజ. ఆంజనేయుడిని ఆయన పుట్టినరోజునప్పుడు కానీ, లేకపోతే మంగళవారాల్లో కానీ, శనివారాల్లో కానీ, కొన్ని కొన్ని పర్వదినాల్లో కానీ ఆయన విగ్రహం యొక్క తోకని బయటికి కనపడేలా చేసి దాని మీద పంచామృతాలతో అభిషేకం చేసి దాన్ని తీర్థంగా తీసుకునేవారు. హనుమత్ వాల పూజ అని పేరు. ఆ తర్వాత ఆ వాలం మీద పువ్వులు పెట్టి, వాలం అంటే తోకండి, పువ్వులు పెట్టి తమలపాకులు పెట్టి పూజిస్తారు. ఆ రోజు వాల పూజ చేసినప్పుడు తప్పక అప్పాలు లడ్డూలు నైవేద్యం పెడతారు. ఇలా వాల పూజ చేసిన వాడికి జీవితంలో ఏ విధమైనటువంటి దుష్కృతి ఉండదు, పాపం ఉండదు, కష్టం ఉండదు, ఆనందం కలుగుతుంది. చాలా విశిష్టమైనది హనుమంతుడి యొక్క వాల పూజ. అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి జహ్వా పూజ, నాలుక పూజ. అమ్మ నాలుకని ఎంత భక్తితో పూజిస్తే మన ఇంద్రియాలు అంత నిగ్రహంతో ఉంటాయి. అమ్మ నాలుకని ఎంత భక్తితో మనం తలుచుకుంటే మన నాలుక అంత శుద్ధి అవుతుంది, మనకంత చక్కగా వాక్కు వస్తుంది. అందుకనే భక్తితో అమ్మ యొక్క నాలుకని సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో తలుచుకునేవారు. దేవీ భాగవతంలోను కాళికా పురాణంలోను సప్తమ స్కంధాల్లో ఏమని చెప్పారో తెలిసిన, రాత్రి నిద్రపోయే ముందు మహాకాళీ జహ్వాం ధ్యాయామి అనుకోండి, మహాకాళి యొక్క జహ్వని నాలుకని తలుచుకుంటున్నాను అని ఒక రెండు సార్లు ఆ నాలుకని దృష్టిలోకి తెచ్చుకోండి. మంత్రం కూడా చదవక్కర్లా, ఒకసారి మీరు కళ్ళు మూసుకుంటే ఆ నాలుక కనపడాలి. ఎన్నో ఆలయాలకు వెళ్ళారుగా మీరు, కాళికాలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు బయటకు కనబడేదే నాలుక. మా పెద్దపాప కాశీ వచ్చినప్పుడల్లా అన్నపూర్ణాలయం దగ్గర ఒక పెద్ద కాళికాలయం ఉంది, అన్నపూర్ణాలయానికి ఎదురుగుండానే కాళికాదేవి విగ్రహం ఉంటుంది. నా నాలుగు బయట పెట్టి నాన్నగారు ఆయన నాలుగు చూపించేది, చిన్నప్పుడు డ్యాన్స్ చేసేది గుల్లి పాప అనమాట. బొత్తిగా రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నప్పుడు నాలుగు బయట పెట్టి చూపించేది నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి నాలుగు తలుచుకోవడం మొదలెట్టింది. ఆ నాలుగుని తలుచుకోవడం వల్ల తెలియకుండానే నృత్యం వస్తుంది, సంగీతం వస్తుంది, వాక్కు వస్తుంది. ఎందుకు చెప్తానంటే అమ్మవారి నాలుకకి అనేక శక్తులు ఉన్నాయి. అసలు అమ్మ శక్తి అంతా నాలుకలోనే ఉంది, అసలు ఆ శక్తి మనందరిలో కూడా ఉంది. నాలుక లేకుండా ఏం చేస్తారు? నాకు నాలుగు ఉంది కాబట్టే మీకు నాలుగు ముక్కలు వినిపిస్తున్నాను, మీకు నాలుగు ఉంది కాబట్టే మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి నాలుకంటూ లేకపోతే మాట్లాడలేము, నాలుక లేకపోతే రుచి చూడలేము, నాలుక లేకపోతే అసలు ఏ ఆహార పదార్థం లోపలికి వెళ్ళదు. ఈ నాలుక చీలికైపోతే ఏవాడు ఎందుకు మరిగి రాకుండా పోతాడు. అందుకని ఈ నాలుక బాగుండడానికి అంటే రుచులు తెలుసుకోవడానికి, వాక్శుద్ధి ఉండడానికి జగన్మాత యొక్క నాలుకను పడుకునే ముందు ఒక్కసారి తలుచుకోండి. ఈరోజు నుంచి దాని ప్రభావం మీకే తెలుస్తుంది. రాత్రి మంచం మీద పడుకున్నారు, పడుకోగానే కళ్ళు మూసుకోగానే ఆ కళ్ళ లోపలికి అంతర్దృష్టిలోకి కాళికా రూపం బయట పెట్టిన ఆవిడ ఎర్రని నాలుక కనబడాలి. అలా లోపల లోపల అమ్మ నాలుకను తెలుసుకుని ఆ పూట నిద్రైతే ఎంత సుఖం కలుగుతుందో తెలుసా, ఎంతో అనుభూతి కలుగుతుంది. నేను కొంతమంది భక్తులకి చెబితే వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు తెల్లారు లేచాక మనస్సుకు శాంతిగా ఉందండి, ఈ రాత్రంతా అమ్మే కనపడిందండి అన్నారు వాళ్ళు. అలాగని అమ్మే కనపడిందని భయపడలా, ఆనందంతో నిద్రపోయారట వాళ్ళు. తర్వాత తర్వాత వాళ్ళకు వాక్శుద్ధి వచ్చింది. శ్లోకాలు కంఠస్థం చేయగలిగారు. కొన్ని కొన్ని శ్లోకాలు చాలా క్లిష్టమైన ఉంటాయి, వాటిని పలకడం కూడా చాలా కష్టం. అందుకేగా ఎక్కువ చోట్ల ఏమంటున్నారు, బాబు మీరు రాసిన స్తోత్రం ఏదో మీరే చదవండి, నీ నెత్తి మీద ఏదో ఉంది అన్నట్టు వెనకడికి నువ్వే తీసేయి అన్నట్ట. అలా మీరు గ్రహణం నాడు 5 శ్లోకాలు చదవమన్నారు, ఈ శ్లోకాలు చదవడం కూడా కష్టంగా ఉంది, అవేదో మీరే చెబితే మళ్ళీ మేమే విని కంఠస్థం చేస్తాం అంటున్న వాళ్ళు లేరు. కాబట్టి ఏంటనమాట, శ్లోకాల్లో కొన్ని చదవడానికి ఇబ్బంది కలిగిస్తాయి, అటువంటి భాష ఉంటుంది. అటువంటి క్లిష్టమైన భాష కూడా అమ్మ నాలుకని తలుచుకొని పడుకుంటే చాలా తేలికైపోతుంది, స్పష్టంగా పలకగలుగుతాం, తేలికగా చదవగలుగుతాం. అటువంటి నాలుకని అమ్మ చాచి మొత్తం యుద్ధరంగం అంతా పరిచేసింది. ఈ రక్తబీజులు ఎడాపెడా పుట్టుకొచ్చిన వాళ్ళందరినీ తక్కిన దేవతలంతా ఆ ఎత్తి మరి కట్ల కింద కట్టి అమ్మ నాలుగు మీద వేశారట. ఒక్క రక్తబీజుడు కూడా బయట లేడు. రక్తబీజుడు నెత్తుటి బొట్ల నుంచి ఎంతమంది పుట్టుకొచ్చారో వాళ్ళందరూ ఒక్క దెబ్బకి నాలుగు మీద పడిపోయారు. పడిపోగానే ఇప్పుడు ఈ సప్తశక్తులకేసి మాతృకలకేసి చూసింది అమ్మవారు, మీరంతా ఎడాపెడవాడిని పొడవండి, వాడి శరీరంలో రక్తం పిసరు లేకుండా మొత్తం లాగిపారేయండి. బ్లడ్ డొనేషన్కి వెడితే ఆ మధ్యన వాడు ఎవడో లాగేశారట, పాపం వాడి శరీరంలో మొత్తం రక్తం లాగేశారట పొరపాటున. మిషన్ పెట్టిందిట ఆవిడ నర్సు, మర్చిపోయి వెళ్ళిపోయిందిట, మొత్తం నెత్తంతా వచ్చేసింది, దెబ్బకి తప్పిపోయాడు వాడు. ఆ మధ్యన చాలా కాలం క్రితం పేపర్లో ఒక న్యూస్ అనమాట. అలా ఎలా పెట్టామమ్మా అంటే ఏం చేయనండి, ఆ బ్లడ్ తీద్దామని అందులో ఏదో ట్యూబ్ పెట్టానండి, ఆ పెట్టి పక్కకి పెట్టానండి, మర్చిపోయాను, వెంటనే తీసేయాలి. ఇంత టెక్నాలజీ లేని రోజులు కదండి ఆ రోజుల్లో, ఇదంతా పాత రోజుల్లో అనమాట. ఈలోపు పక్కన ఆవిడకి కాబోయే మొగుడు వచ్చాడు, ఈవిడికి పెళ్లి కుదిరిందిట. వాడు వచ్చాడని వాడి దగ్గరికి వెళ్ళి బయట మాట్లాడిందిట. ఎంతసేపు అండి, కేవలం గంటే మాట్లాడానండి, గంటలోనే వీడి రక్తం అంతా బయటపోయి వీడు చచ్చిపోతాడని నేనేమనుకుంటానండి. అంటే గంట సేపు మాట్లాడితే 5 నిమిషాల్లో ఉంది ఆవిడకి. పెళ్ళైన కొత్తల్లో లేక పెళ్లి కుదిరిన కొత్తల్లో అలా ఉంటుంది. ఓ ఏడాది గడిచాక అక్కడి నుంచి అనమాట చచ్చి మా ఆవిడకి తెలియకుండా వచ్చి పురాణం వింటానండి 40 రోజులు, ఆవిడ మాత్రం నరవకండి అని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఏమిటో మరి అలా రక్తం మొత్తం లాగేస్తే పాపం ఏమవుతారు మరి. అమ్మవారు పొడిచి పొడిచి మొత్తం నెత్తురంతా ఒక్క చుక్కవాడి శరీరంలో లేకుండా లాగిపారేయండి నాలుగు మీద కనగానే, ఈ బ్రాహ్మి, ఈ మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండారి పిలువబడేటటువంటి మాతృకలు వాడి శరీరాన్ని ఆయుధాలతో ఎడాపెడ పొడిచి నెత్తురంతా లాగేశారు. ఆ నెత్తురంతా నాలుగు మీద పడ్డం మొదలెట్టింది. పడిన నెత్తురుని ఇవిడ అండ లోపలికి పోవడం వాడి, ఆ నెత్తురు ఏదో నాలుగు మీద నిల్వ ఉండడం కూడా కాదు, స్టాగ్నెట్ అవ్వడం కాదు, అసలు బ్లడ్ బ్యాంక్ అంతా లోపల ఉంది ఆవిడకి, ఆ లోపలికి పోయిందట మొత్తం. ఈ నెత్తురంతా గుడుక్ గుడుక్కలు అవుతుంది. నాలుగు మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క శరీరంలో అరికాలు మొదలుకొని నెత్తి వరకు వీళ్ళు పొడిచి పొడిచి కొళ్ళపొడిచి లోపల ఉన్న నెత్తురంతా లాగిపారేశారు. ఈ విధంగా మొత్తం రక్తం అంతా వచ్చిందిట. నీరక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసురః తతస్తే హర్షమతులమవాపుస్త్రిదశానృప. రక్తబీజుడి యొక్క శరీరములో ఎంత కూడా నెత్తురు లేకుండా అయిపోయింది. నీరక్త అంటే రక్తము లేనివాడు, నిర్రక్త నీరక్త అవుతుంది. శరీరంలో ఒక్క డ్రాప్ కూడా ఒక్క బిందువు కూడా మిగలలేదు, మొత్తం నెత్తురంతా చివరి బొట్టుదాకా లాగేశారు. ఈ విధంగా లాగ్గానే పైనుంచి దేవతలు చూసి ఆశ్చర్యపోయారు, ఎంత చిత్రం ఇది, వీడి శరీరం అంతా ఇలా పొడిచి 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 నెత్తురు లాగారు, ఇప్పుడు ఆ శరీరం పొడిచితే అందులో నీకు నెత్తురు రావటంలా, నెత్తురు లేదు, చీము లేదు, అసలు ఏమీ లేదు, అలా ఉత్తి మాంసంతో నిలబడిపోయారు వాడు. ఈ మిగిలిపోయిన వాళ్ళందరినీ తలకాయలు పటాపటాపట నరికేశారు. ఆ తర్వాత రక్తం అంతా వచ్చేశాక ఇప్పుడు ఆ కాళికాదేవి వీళ్ళందరినీ లోపలికి లాగి గుర్ర గుర్ర నవిలి వారేయడం మొదట. రక్తం ఉన్నంత వరకు ఆవిడ నవిలినా మళ్ళీ నోట్లోంచి కొత్త వాళ్ళు పుడతారటండి, అందుకే ముందు రక్తం తాగేసింది ఆవిడ. ఒక్క రక్తం పుట్టు లేకుండా చేసిన తర్వాత మాత్రమే వాడిని మృంగాలి. రక్తం ఉండగా వాడిని మింగితే మాత్రం వాడు బయటకు వస్తాడు, వాడికి ఆవరం కూడా ఉంది, మనకు అనుమానం రావచ్చు కదా. నాలుగు చాచి వాళ్ళందరినీ నాలుగు మీద లాగిన ఆవిడ గుటుక్కును మింగియకుండా ఈ ప్రత్యేకంగా వాడు మొత్తం బ్లడ్ అంతా లాగడం ఎందుకు, నెత్తురంతా లాగడం ఎందుకు అని ఒక ఆయన అనుమానం కూడా వ్యక్తం చేశాడు. మన వాళ్ళకి ఎంత ఎన్ని తెలివితేటలు అనుకుంటారు వినేవాళ్ళకి, అమ్మో చాలా తెలివితేటలు. ఏమండి గురువుగారు నాకు అనుమానం అండి, ఆవిడ నాలుగు మీదకి రక్తబీజుల్ని లాగింది కదా, లాగిన వెంటనే గుటుక్కును మింగడం మాని ఒళ్ళంతా కుళ్ళగొడిచి నెత్తురంతా ఎందుకు లాగడం అండి అని అడిగాడు పాప కూరగాడు. నాయన ఏం చెప్పను, వాడు నెత్తురు బొట్టు నేల మీద పడితే రక్తబీజులు కొత్త వాళ్ళు పడతారు, నెత్తురుండగా వాడిని మింగితే వాడు మళ్ళీ కొత్త రక్తబీజుడు మలద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా ఏదో ఒక నవరంధ్రాలు బయటకు వచ్చే శక్తి వాడుకుందిటే.
నెత్తురు ఉన్నంత వరకు వాడు చావడండి, రక్తం ఉన్నంత వరకు వాడిని చంపడం చాలా కష్టం. అందుకే నెత్తురు ముందు లాగేయాలి, అది తాగాలి. నెత్తురు లేకుండా పోయినప్పుడు తలకాయ నరిగితేనే చస్తాడు వాడు. వాడు అన్ని వరాలు పొందాడు. అందుకని అమ్మ నాలుక మీదకి లాగి మొత్తం రక్తమంతా లాగి త్రాగి అప్పుడు వాడు తలకాయలు నరికి ఈ చచ్చినటువంటి వాళ్ళందరినీ పరపర పరపర వేరుశనగ గుళ్ళు జంతికలు నవిలినట్లుగా నవిలి మింగిపారేసింది, వరసగా చంపేసింది. మొత్తం రక్తబీజులంతా అమ్మవారి శరీరంలో వెళ్ళిపోయారు. ఆఖరి వాడు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ నాలుకను ఒకసారి ఇలా ఇలా పెదవులు తుడుచుకుని మళ్ళీ యథాప్రకారంగా లోపలికి లాక్కుంది నాలిక. ఇంత నాలిక అసలు బయటకు వచ్చినట్టే లేదుట, మామూలు అయిపోయింది. ఆ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, అది ఆలవొట్టు అని ఏదో ఉంటుంది, అందులోంచి ఆలవొట్టు అనే బొమ్మలోంచి నాలిక బయటకు వచ్చి లోమల్ని నాకేస్తుంది, దోమల్ని మళ్ళీ టుక్కని లోపలికి లాక్కుంటుంది నాలుక. మాయిదారి తెలివితేటలవన్నీ ఈ కాళికాదేవి కథలోవే. ఆవిడ చూసి ఇమిటేట్ చేశారన్నమాట. ఈ విధంగా మొత్తం లాగి పారేసి నెత్తురంతా అందరినీ మింగి ఆ తల్లి యథాప్రకారంగా నాలుగు లోపలికి పెట్టుకోగానే పైనుంచి చూస్తున్న దేవతలు ఆశ్చర్యం మహాశ్చర్యమిదం కృత్యం అన్నారట. ఇది అపూర్వమైన కృత్యం, ఇంత పూర్వం మేము ఎప్పుడూ ఇలాంటి రాక్షసులు ఉంటారని కానీ వాళ్ళని ఇలా చంపవచ్చని కానీ ఎరగం. అహో జగదంబ, ఏమి నీ బుద్ధి, అందుకే నువ్వు బుద్ధి రూపంలో ఉన్నావని స్తోత్రం చేశాం. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మేము స్తోత్రం చేశాం. బుద్ధికే బుద్ధివి నువ్వు, రాక్షసులకి ఎన్ని తెలివితేటలు ఉంటాయో పిచ్చి తెలివితేటలు, అన్నిటికీ కొన్ని కోట్ల తెలివితేటలు అమ్మ దగ్గర ఉంటాయండో. జగన్మాత కదా ఆవిడ, ఇటువంటి వాళ్ళు ఉంటారని తెలుసు కాబట్టే వరాలు ఇచ్చేటప్పుడే వాడిని చంపడానికి ఒక క్లూ అట్టే పెట్టుకుంటుందిట ఆవిడ దగ్గర. పూర్వం ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఆవిడ గురుమూర్తి. గురువులకున్న తెలివితేటల ముందు ఈ శిష్యులు తెలివితేటలు ఎంత పనికి వస్తాయి? ఎంతైనా గురువు గురువే గుర్తుపెట్టుకోండి. పూర్వం ఒక గొప్ప పహిల్వాన్ ఉండేవాడు, మల్ల యుద్ధం చేయగలిగే యోధుడు, మల్ల యోధుడు, మంచి వీరుడు వాడు. వాడితో మల్ల యుద్ధం చేసి ఓడించగలిగే వీరులు ఉండేవారు కదట. ఎంత గొప్పవాడినైనా జయించేవాడు. ఆయన్ని జయించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వచ్చి మల్ల యుద్ధం చేసి ఆయన్ని ఓడించలేక తుక్కై పారిపోయేవారట. చివరికి అందరూ విసిగిపోయారు, ఈయన్ని ఓడించలేనరా బాబు అనుకున్నారట. ఆయనకి 50 ఏళ్ళు వచ్చాయి కానీ ఆనాటి వరకు ఆయనతో మల్ల యుద్ధం చేసి ఆయన్ని ఓడించగలిగిన వాడు కానీ, పోని ఓడించడం పక్కనట్టు కనీసం కొంచెం సేపు అయినా యుద్ధం చేసి ఆయన్ని మెప్పించిన వాడుగాడు లేడు. ఇలా ఉండగా ఒక రోజున ఆయన దగ్గరికి ఓ శిష్యుడు చేరాడు. మల్లుడు గారు, మల్లుడు గారు అండి, మీరంటే నాకు చాలా అభిమానం అండి. అమ్మ బాబోయ్, మీరంటే ప్రపంచానికి గురువు అండి, నాకు మల్ల యుద్ధం నేర్పించండి, నేను మీ శిష్యుడిని అండి అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. గురువుగారు, మీరు గనక నాకు మల్ల యుద్ధం నేర్పితే మీ జాతకం అంతా రాస్తానండి, మీ చక్రం వేస్తాను, ఇదోటి వడివిగా మిమ్మల్ని గొప్పవాణి చేస్తానండి, మీకు అప్లిఫ్ట్ ఇస్తానండి అన్నట్ట. గురువుగారు అమాయకుడు, ఈ గురువులు ఉన్నారే నాలాంటి వాళ్ళు కొంత అమాయకులు. శిష్యుడు ఎవడన్నా వచ్చి గట్టిగా కాళ్ళు పట్టుకుని నాకు ఈ విద్య నేర్పంటే నేర్పుతారు, ఆ తర్వాత ఈ శిష్యులు కొంప ముంచుతారు, అయినా సరే పాప ఏం చేస్తారు, వాడు వచ్చి దండం పెట్టాడు, మనకున్న విద్య నేర్పుదాం అనుకుంటారట. ఈ దౌర్భాగ్యుడికి ఆయన జాలిపడి మొత్తం మల్ల యుద్ధం అంతా బాగా నేర్పాడు, ఎలా పట్టుకోవాలి, ఎలా పడగొట్టేయాలి, కిటుకులన్నీ నేర్పాడు. వచ్చిన శిష్యుడేమో 20 ఏళ్ళ కుర్రాడు, మంచి బలశాలి, ఈయన 50 ఏళ్ళవాడు. ఆ వయస్సులో వాడికి మొత్తం మల్ల యుద్ధంలో ఉన్న మెళుకువలన్నీ నేర్పాడు. వాడు ఒక సంవత్సర కాలం గురువుగారి దగ్గర అన్నీ నేర్చుకున్న తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు పూర్తిగా నాకు విద్య వచ్చినట్టేనా, ఇంకేమన్నా పట్లు నేర్పాలా అంటే, ఇంక నీకు నేర్పవలసినవేం లేవురా, ఇవాళ నువ్వు ప్రపంచంలో అందరినీ మించిపోయావు, అదృష్టం ఏంటంటే నాకంటే నీ దగ్గర శారీరక బలం కూడా ఉంది, నువ్వు కుర్రాడివి కాబట్టి వాడు నువ్వు తలుచుకుంటే నన్ను కూడా ఓడించగలిగేంత శక్తి నీ దగ్గర ఉందిరా, నీకు అన్నీ నేర్పాను, నీ భక్తి వల్ల, నీ గురుభక్తి వల్ల నువ్వు అన్నీ నేర్చుకున్నావు, తిరుగులేదు ఇక నీకన్నట్ట. గురువుగారికి గ్యారంటీగా తిరుగులేదు కదా అన్నట్ట. లేదు నా నాయన అన్నాడు మళ్ళీ గురువుగారు. అవసరమైతే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఓడించే శక్తి నా దగ్గర ఉందంటే, ఈ నన్నేమిట్రా బాబు, ఎవరినైనా ఓడిస్తావు నువ్వు, ఐరావతాన్ని పడగొట్టే శక్తి నీకుంది అన్నట్ట. నాకు కావలసింది అదే గురు, నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని తుక్కు కింద చితక్కొట్టి ఓడించాలని కోరుకున్నాను, కానీ మిమ్మల్ని ఓడించాలంటే మీ దగ్గర ఉన్న పొట్లు ఇంకెవరి దగ్గర లేవు, అందుకే కావాలని శిష్యుడిగా మీ దగ్గర చేరి సేవ చేసి మీ విద్యలు నేర్చుకున్నాను. మీ దగ్గర విద్యలు నేర్చుకున్నాను కనుక మిమ్మల్ని పడగొట్టడం నాకేం పెద్ద కష్టం కాదు, రేపు మరిద్దరికి మల్ల యుద్ధం, రండి యుద్ధానికి రండి, మిమ్మల్ని ఓడించాలి, అందుకే మీ దగ్గర గురువుగా చేరాను అన్నట్ట. గురువుగారు తెల్లబోయి నెత్తి నోరు పట్టుకుని
ఒరే నేను ముసలాన్ని అయిపోయాను, 50 ఏళ్ళు వచ్చేనకు నువ్వేమో కుర్రాడివి, నీకు బలం ఎక్కువ, పట్లని నేర్పాను, ఇప్పుడు యుద్ధం జరిగితే ఓడిపోతానరా, గురువుగారిని అలా ఓడించడం న్యాయం కాదురా, నీకు పుణ్యం ఉంటుంది, నాకు గురుదక్షిణ వరా, యుద్ధం చెయ్యను అని ఒక మాట ఇవ్వడమే నా గురుదక్షిణ అన్నట్ట. కుదరదండోయ్, నేను గురువుగారి దగ్గరికి ఎందుకు చేరాను, గురువుగారు అంతం చూడడానికి చేరా అన్నట్ట. ఆయన తెల్లబోయి ఎన్ని చెప్పినా వినలేదు. వాడు పైగా ఏమన్నాడు, ఊళ్ళో అందరినీ గురువుగారిని పడగొట్టే శిష్యుడిని తయారయ్యా, ఇన్నాళ్ళుగా ఆయనకి 50 ఏళ్ళు వచ్చాయి, ఇన్నాళ్ళుగా ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని ఓడించిన వాడు ఒక్కడు లేడు, రేపు ఆయనతో మళ్ళీ యుద్ధం చేస్తున్నాను, ఆయన తుక్కు కింద ఓడిస్తున్నాను, రండి మీ కసంతా తీర్చుకోండి అని మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా టముకేయించాట. డుబుకు డుబుకు డుబుడుగు అని ఒక టముకేయించాడు, డప్పేయించాడు. గురువుగారు ఎంత చెప్పినా వినలేదు. మర్నాడు ఉదయం 11 గంటలకి గురువుగారికి శిష్యుడికి పోటీట, ఈ గురువుగారు ఎంతోమంది మల్లులు ఓడించాడు, ఆయన్ని ఓడించేవాడు, ఇన్నాళ్ళకి పుట్టుకొచ్చాడు, ఆయన్ని ఓడించాలంటే ఆయన దగ్గర చదువుకున్న శిష్యుడు తప్ప బయటవాడు ఓడించగలడా, అందుకే వీడెవడో తెలివైన పని చేశాడు, గురువుగారి దగ్గరికే వెళ్ళి ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఆయన పడగొడుతున్నట్ట అని అందరం ముచ్చటపడిపోయి వచ్చారు చూడడానికి. కొంతమంది తప్పు అన్నారు, గురువుగారి దగ్గర నేర్చుకుని పడగొట్టడం ఏమిటి తప్పు అన్నారు కొంతమంది. తప్పు అన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు అన్నమాట, గుంటూరు వాళ్ళు మాత్రం మంచివాడు కనుక వాళ్ళు తప్పు గురువుగారితో యుద్ధం చేయడం అన్నారు. తక్కిన వాళ్ళు అలా కాకుండా, ఏయ్ గురువుగారు మనందరినీ ఓడించాడు, ఆయన ఎప్పుడు పడిపోతాడో చూస్తున్నాం, ఈయన పడిపోవాలి అని చెప్తే మనందరం వెళ్ళి చూద్దాం, ఆయన చస్తే చూద్దాం అనుకున్నారు. అంటే ఆయన మీద ఎంత కసి ఉందో, ఒక వ్యక్తి గొప్పవాడు అవుతుంటే ఆయన్ని ఎలా పడగొడదామని కసితో చూసేవాళ్ళు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. మనలో ఎప్పుడు దొరుకుతుందో ఇంత పెసరు, వీడిని రోడ్డు మీదకి లాగుదామా, వీడిని నశించాలని బోర్డులు పెడదామా, ఫోటోలతో సైతంగా ధర్మం ఎలా చేద్దామని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అమ్మ వాళ్ళకి మనం పిలకిచ్చామా, మన పడగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట దొరకకుండా ఎలా ఉంటామండి, మనం మానవులం కదా. మనం ఎంత గొప్పవాళ్ళమైనా భూలోకంలో ఉన్నప్పుడు మన పడగొట్టడానికి చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు తప్పదు దొరుకుతాం.